क्या भाई यार, क्या भाई ये विश्लोक सर्व कर्माण्यपि सदा
सर्वकर्माण्यपि सदा कुर्वाणामत्र
कुर्वाणो
मत्वपाश्रयः
मत्प्रसादादवाप्नोति
मत्प्रसादादवाप्नोति
अश्रतं पदमव्ययम्
शाश्वतं पदमव्ययम्
एतसा
चेतसा सर्वकर्माणि
सर्वकर्माणि
मयि संन्यस्य मत्परः
बुद्धियोगमुपाश्रित्या
बुद्धियोगमुपाश्रित्या
चित्तस्य
मच्चित्तः सततं भवा।
भगवानुडु ఆధ్యాత్మిక రంగంలో నిలబడినటువంటి వాళ్ళకి జ్ఞానబోధన చేస్తూ సామాన్య విషయం కూడా గుర్తుకొచ్చి, అంటే సామాన్యులంటే జ్ఞానం అంతగా లేని వాళ్ళు, శాస్త్రాలను తెలుసుకోలేని వాళ్ళు, గురుబోధలు విని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు, అలాంటి వాళ్ళు కూడా ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. ఎలాగా అంటే, తాను చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మల్ని కూడా భగవదర్పితం చేస్తూ, భగవంతుణ్ణి ఆశ్రయించి, భగవంతుడికి అర్పిస్తూ, ఆయన్నే తలుచుకుంటూ ఆ కర్మలు కనుక చేసినట్లయితే అతడు కూడా చివరికి ఆ పరమాత్మని అందుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అంటే దేహంతో కర్మలు చేస్తూ మనస్సుతో భగవంతుణ్ణి భావించాలి. మరి ఇక చివరికి సర్వ మానవాళికి కూడా హితబోధ చేయాలి. ఇప్పుడు 18వ అధ్యాయంలో 56 శ్లోకాల వరకు మొత్తం కర్మయోగాన్ని, ధ్యానయోగాన్ని, భక్తి యోగాన్ని, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించవలసిన అవసరాన్ని, ఈ మొత్తాన్ని చెప్పి ఇప్పుడు జ్ఞానయోగాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆ జ్ఞానయోగాన్ని ప్రారంభిస్తూ 10 శ్లోకాల్లో ఈ జ్ఞానం మొత్తాన్ని కూడా గుప్పిస్తున్నాడు. ఇక్కడ ఎలా కర్మలు ఆచరిస్తే ముక్తి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడంతో ప్రారంభిస్తున్నారు. ముక్తి మనకి లక్ష్యం, మోక్షం మన లక్ష్యం. ఏం చేసినా సరే దానికోసమే. మరి మనం మన కోసం కూడా కొన్ని కర్మలు చేయాలి. మరి అలా చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి అంటే, సమస్త కర్మల్ని కూడా వివేకం కలిగినటువంటి బుద్ధితో ఆలోచించి భగవంతుడికి అర్పిస్తూ కర్మలు చేయాలి. రెండవది, నిరంతరము కూడా భగవంతుడినే పరమ లక్ష్యంగా, పరమ గతిగా, నీవు తప్ప నాకు గత్యంతరం లేదు అని శరణాగతి చెందాలి. ఇక మూడవది, చిత్తం ఎప్పుడు కూడా భగవత్తుని అందే నిలవాలి. కొద్దిసేపు ప్రపంచం మీద, కొద్దిసేపు భగవంతుని మీద కాకుండా పూర్తిగా భగవంతుని మీద కనుక నిలిస్తే మనం పరమాత్మకి దగ్గరైపోతాం. ఇక నాలుగవది, జ్ఞానయోగాన్ని ఆచరించాలి. అంటే జ్ఞానయోగం ద్వారానే పనులు చేయాలి, ఇదే ముక్తికి మార్గం అని చెప్పటం జరిగింది. ఇలా చెప్పి మరి అలా కనుక చేయకపోయినట్లయితే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. అంటే చేయవలసిన విధానాన్ని చెప్పి, ఇలా చేయక నిర్లక్ష్యం చేస్తే వచ్చే నష్టం కూడా మనకి తెలియజేస్తున్నారు. అలా తెలియజేస్తే ఖచ్చితంగా మనకి ఈ చేసేటువంటి కర్మల పట్ల, చూపేటువంటి భక్తి పట్ల, ఉన్నటువంటి జ్ఞానం పట్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆసక్తి కలిగి భగవంతుడికి పూర్తిగా దగ్గరై చివరికి ఆ పరమాత్మతో ఐక్యమై పరమాత్మగా ఉంటాం. అందుకనే చెప్తున్నారు, అయ్యా ఎల్లప్పుడూ కూడా నీ చిత్తాన్ని నాయందే ఉంచు, నా స్మరణలో ఉండు, ఇదే ముక్తికి మార్గం అని చెప్పి నేను చెప్పినట్టు కనుక వినకపోయావా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏమిటో 58వ శ్లోకంలో చేస్తున్నారు చూడండి. మచ్చిత్త సర్వ దుర్గాణి,
మచ్చిత్త సర్వ దుర్గాణి
ప్రసాదాత్ సరిష్యసి,
మత్ ప్రసాదాత్ సరిష్యసి
అధ చేత్వమహంకారాత్,
అధ చేత్వమహంకారాత్
శ్రోష్యసి వినంక్ష్యసి,
నశ్రోష్యసి వినంక్ష్యసి
అచ్చిత్త సర్వ దుర్గాణి,
అచ్చిత్త సర్వ దుర్గాణి
ప్రసాదాత్ తరిష్యసి,
మత్ ప్రసాదాత్ తరిష్యసి
అధ చేత్వమహంకారాత్,
అధ చేత్వమహంకారాత్
శ్రోష్యసి వినంక్ష్యసి,
నశ్రోష్యసి వినంక్ష్యసి.
మచ్చిత్త అంటే నీ చిత్తాన్ని నాయందే గనక నిలిపినట్లయితే, మచ్చిత్త మత్ నాయందే గనక చిత్తాన్ని గనక నిలిపినట్లయితే సర్వ దుర్గాణి దాటశక్యంగా అనేటువంటి ఆటంకాలన్నింటినీ, దుర్గాణి అంటే బాగా అడ్డం వస్తా ఉన్నాయి నడవాలంటే, అందుకని సర్వదుర్గాణి అన్ని ఆటంకాలని కూడా దాటశక్యంగా అనే ఆటంకాలు అన్నింటినీ కూడా మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వల్ల తరిష్యసి దాటగలుగుతాం. కాబట్టి నీ ఆటంకాల్ని దాటే మార్గం ఏంది అని అంటే నీ చిత్తం నాయందు ఉంచటమే. దాని కారణంగానే నువ్వు వీటిని దాటగలుగుతావు. అథ చేత్ త్వం, ఒకవేళ అలా కాకుండా త్వం నీవు అహంకారాత్ అహంకారంతో నా శ్రోష్యసి నేను చెప్పే మాటలు వినిపించుకోలేదా, ఏమవుద్ది వినంక్ష్యసి నశించిపోతావు. నా మాటలు కనుక వినకపోతే నశించిపోతావు. శాపం పెడుతున్నాడా? కాదు, ఎత్తరికి చేస్తున్నాడు. అంటే ఎలాగైనా సరే మనం భగవానుని మాటల్ని మన యొక్క దృష్టిలోకి తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి జీవికి కూడా, ప్రతి మానవుడికి కూడా కష్టాలు దుఃఖాలు ఉంటాయి. కష్టాలు దుఃఖాలు లేనటువంటి మానవుడు ఈ భూలోకంలో ఉండనే ఉండడు. మరి కష్టాలు దుఃఖాలు లేకుండా హాయిగా ఆనందంగా జీవించాలనే ప్రతివాడు భావిస్తాడు. అందుకోసమే కష్టపడతాడు, అందుకోసమే కొన్ని సుఖాలు భోగాలు కొనుక్కుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, ఏవేవో చేస్తుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం అంత తేలిగ్గా రాదు. అది వచ్చినా కూడా తాత్కాలిక సుఖం. అసలు సుఖం సంగతి ఆనందం సంగతి ఎలా ఉన్నా ముందేమనుకుంటాడు, కష్టం దుఃఖం రాకుండా ఉంటే చాలు అనుకుంటాడు. నిజంగా మనకి సుఖాలు లేకపోయినా కష్టాలు దుఃఖాలు లేకపోతే చాలా నయం. కానీ కష్టాలు దుఃఖాలు లేకుండా సుఖం ఉన్నవాడు ఏమనుకుంటా అంటే సుఖం చాలదు అనుకుంటాడు. అది మానవ మనస్తత్వం. కనుక ఈ కష్టాలు దుఃఖాలు రాకుండా, ఆటంకాలు లేకుండా, దాటశక్యంగా అనేటువంటి కష్టాలు రాకుండా ఏమన్నా ఉపాయం ఉందా అని అంటే ఉపాయం ఉంది, అదే తెలియజేస్తున్నాడు. ఆ ఉపాయం ఏందో తెలియక సతమతమైపోతుంటారు మానవులు. ఎందుకంటే శాస్త్రాల జోలికి పోరు, మహాత్ముల్ని ఆశ్రయించరు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినరు. కానీ నాకు సుఖం కావాలి, ఆనందం కావాలి, ప్రతివాడు ఆనందం కావాలని అంటాడు. ఎందుకనంటే యథార్థంగా ఆనంద స్వరూపులం గనక మనకి ఆనందమే కావాలనుకుంటాం. కానీ దానికి ఉపాయం తెలియదు. మనకున్న ఉపాయాలన్నీ కూడా తాత్కాలిక ఆనందానికే కానీ, తాత్కాలిక సుఖానికే కానీ శాశ్వత సుఖానికి కాదు. అందుకనే హైరాణ పడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ శ్లోకంలో భగవానుడు అద్భుతమైనటువంటి ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటా ఉపాయం అంటే, మా చిత్త సర్వదుర్గాని తరిష్యసే అంటే, చిత్తాన్ని గనక నా యందు నిలిపితే సమస్తమైనటువంటి కష్టాలు దుఃఖాలు ఆటంకాలు అన్నీ కూడా తరిష్యసి దాటిపోతావు. కాబట్టి మనసు నాయందే ఉంచు, అన్ని ప్రతిబంధకాలు కూడా నీకు తొలగిపోతాయి అని చెబుతున్నారు. భగవంతుడి యందు మనస్సును కనుక ఉంచితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతుడి యందు మనసు ఉంచితే కలుగు. భగవంతుడి అనుగ్రహం కలిగితే కష్టాలు అన్నింటినీ కూడా దాటిపోవచ్చు. అనుగ్రహం ఎలా వస్తుంది? భగవంతుని యందు చిత్తం నిలిపితే వస్తుంది. కనుక ఉపాయం ఏమిటంటే ఇదే, భగవంతుని యందు మన మనస్సును నిలపడం. కనుక మనస్సును ఎప్పుడు కూడా భగవంతుని యందే ఉంచాలి. చేతులతో ఏ పని చేస్తున్నా మనసు మాత్రం భగవంతుని యందే ఉండాలి. మనకి ఇదేం కొత్త కాదు. దేవుడి దగ్గరికి పోతాం, దండం పెట్టుకుంటాం, దేవుడా దేవుడా దేవుడా, ఇవాళ నాకు బాగా లాటరీలో డబ్బు రావాలా, లేకపోతే నాకేదైనా పెద్ద అనుకోకుండా ఒక లాభం కలగాల అని దండం పెట్టు. అంటే ఉన్నదేమో దేవుడి దగ్గర, దండం పెడుతుందేమో దేవుడికి, మనసంతానేమో వాటి మీద. కాబట్టి మనకి చేతు శరీరంతో పని చేస్తా, మనసుతో ఇంకో చోట ఉండటం మనకి చేతు. అందుకని శరీరంతో ఇక్కడ పనులు చేయి, మనసునే భగవంతుడికి అంతే, ఇంకేమక్కర్లా. నీ మనస్సును నాకు సమర్పించు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. మరి భగవానుడి యొక్క హామీ నమ్మాలిగా, నమ్మిన తర్వాత మనం ఆ ప్రకారంగా ఉండాలిగా. అందుకని చెప్తున్నారు సర్వదుర్గాన్ని తరిష్యసి అని. ఏవో కొన్ని కష్టాలని కాదు తీర్చేది, సర్వదుర్గాన్ని అన్ని కష్టాలని కూడా అన్ని ఆటంకాలని కూడా దాటిపోతావు, అన్ని ప్రతిబంధకాలు కూడా దాటిపోతావు. సాంసారిక కష్టాలు పోతాయి, పారమార్థికమైనటువంటి కష్టాలు పోతాయి, అన్నీ కూడా పోతాయి అని భగవానుడు ఇక్కడ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాడు. అసలు నిజం ఏమిటంటే, మనస్సుని నాకు సమర్పించు నీ కష్టాలు జరిగిపోతాయి అని అంటే రీజన్ ఏమైనా ఉందా? మనకి రీజన్ ఏం కనపడతల. భగవంతుడి యందు మనస్సు నుంచింత మాత్రాన మనకు వచ్చే కష్టాలు పోతాయా? గుడ్డిగా నమ్మే వాళ్ళు అయితే నమ్ముతారు, మనం అట్లా నమ్మక్కర్లా. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏమంటున్నాడు, మచ్చిత్త, నీ చిత్తం ఎల్లప్పుడూ నాయందే ఉండాలి. అసలు చిత్తం నాయందే ఉండాలి అని అంటే అర్థం ఏంటంటే, ఇక నీకు మనస్సు అనేది ఉండకూడదు. భగవంతుడికి ఇచ్చేసి భగవన్మయం కావాలి, నీ చిత్తం భగవన్మయం కావాలి. అంటే మనస్సు కనుక ఉంటే మనకి కష్టాలు దుఃఖాలు బాధలు ఆటంకాలు అన్నీ ఉన్నాయి. మనసు లేకపోతే ఏ ఆటంకాలు లేవు, మనసు అంతమైపోతే ఏమీ లేవు, మనసు ఉంటేనే దుఃఖాలు. ఒక చోట పాఠశాల తరగతి గదులన్నీ కూడా తాటాకులతోటి కప్పుకున్నాయి, అవి కాస్త ఏదో నిప్పురవబడి తగబడిపోతుంది. పంతులు పిల్లలు అందరూ కూడా గబగబా గబగబా అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరైనా రాలేని వాళ్ళని కూడా ఎత్తుకొని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తున్నారు, జాగ్రత్త ప్రాణాలు రక్షించాలి కదా అని. పిల్లలందరూ కూడా కేకలు వేసుకుంటా రంకెలు వేసుకుంటా సంతోషంతో పోతున్నారు. ఎదురుగా ఎవరో ఒక సాధువు వస్తున్నాడు. ఆయన అడిగాడు పిల్లల్ని, ఏమిటయ్యా అందరూ ఎగురుకుంటా ఎగురుకుంటా పోతున్నారు, మీరు ఎందుకు పిల్లలు మీరు అట్లా పోతున్నారు అని అడిగితే, మాకు బడి కాస్త తగలబడిపోతుంది, మనం నాలుగు రోజుల దాకా ఐదు రోజుల దాకా ఇక మమ్మల్ని వెలవరు బడికి హాయిగా ఆనందంగా ఆడుకుంటాం, అందుకని వెళ్తున్నాం అంట. అంతలాగా మాస్టర్లు కూడా వస్తున్నారు. వస్తామంటే వాళ్ళు అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఈ పిల్లలంతా కూడా ఎగురుకుంటూ పోతున్నారంటే, పిల్లలు కదండి వాళ్ళకి చదువు అంటే ఇష్టం లేదు, ఆటలంటే ఇష్టం, అందుకని ఎగురుతూ పోతున్నారు. ఎవరికి బాధ లేదండి స్కూల్ లేకపోతే ఎట్టని, అందుకని అట్ట పోతున్నారు. కానీ అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడే ఆ కుర్రోడు మాత్రం నిజంగా చదువు మీద శ్రద్ధ ఉన్నటువంటి వాడే కదా అన్నాడు ఆ సాధు. అప్పుడు ఆ మాస్టర్ అన్న వాడా సరే రాండి ఒకసారి వాడి దగ్గరికి పోదాం రాండి, ఆయన అక్కడ ఎదేసుకెళ్ళి ఒరే నాయన ఎందుకు నన్ను ఏడుస్తున్నావు అంటాను, ఆ ఈ పాఠశాల గదులు తగబడిపోయింది కానీ మాస్టర్లు ఉన్నారు కదండి, మళ్ళీ రెండు రోజుల తర్వాత అయినా సరే తీసుకెళ్ళే చెట్టు కింద ఆయన కూర్చోబెట్టి చెబుతారు కదా అని అన్నాడు వాడు. అంటే ఆ తగలబడిపోయే గదులతో పాటు మాస్టర్ కూడా తగలబడిపోతే ఏమో చానాల దాకా దిగులు లేకుండా ఉంటుంది, కానీ మాస్టర్ బతికే ఉన్నాడు కదా అని అంటున్నాడు. కనుక ఇక్కడ వాళ్ళ కష్టం తీరాలంటే, పిల్లల కష్టం తీరాలంటే తరగతి గదిలే కాదు మాస్టర్ కూడా పోవాలా అని. అదేవిధంగా మనం కూడా మనస్సు అనేది లేకుండా కనుక పోతే మనం ఆత్మగా ఉంటాం. ఆత్మగా ఉంటే ఇంకేం కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మనసు ఉంటేనే కష్టాలు. మనసేగా ఎప్పుడు భావించేది, మనకి ఏ కష్టం లేకపోయినా మనం ఏడవటానికి మనకు కావాల్సింది మన మనసే. ఎందుకని రేపు ఏమవుద్దో అనుకున్నాడు అనుకో, అంతే వెంటనే దిగులు వచ్చేస్తాయి. ఇప్పుడు బాగా ఆనందంగా ఉన్నాడు, రేపు కూడా ఆనందం ఉంటుందా అనుకున్నాడు అనుకో, వెంటనే దుఃఖం. కాబట్టి ఈ ప్రకారంగా మనసు ఉంటే దుఃఖం, మనసు కనుక లేకపోతే దుఃఖం లేదు. కనుక అన్ని కష్టాలు తొలగిపోతాయి పరమాత్మ యందు మనసును ఉంచితే అంటే, నిజంగా నీ మనసుని పరమాత్మలో కనుక ఉంచితే అన్ని ఆటంకాలు తరిస్తావు. ఇంతవరకు చిత్తం నాలో కనుక నిలిపినట్లయితే కష్టాలన్నీ అధిగమిస్తావు అని చెప్పినటువంటి భగవానుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. అర్జున నా మాట వినకపోతే ఏమవుతుందో తెలుసా అని హెచ్చరిస్తున్నాడు. ఏమవుద్దంటే ఆయన మాట వినకపోతే నా శ్రోష్యసి వినంక్ష్యసి, నా మాటలు కనుక వినకపోయావా నశించిపోతావు, ఈ సంసార కోపంలో మునిగిపోతావు, ఈ జన్మ చక్రంలో ఇరుక్కొని పోతావు, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ అనేక దుఃఖాలు అనుభవిస్తావు. అయితే సుఖాలు అనుభవించమంటే సుఖాలు కూడా అనుభవిస్తావు. సుఖాలు ఎన్ని అనుభవించినా బాగానే ఉంటుంది, దుఃఖాలు మాత్రం అనుభవించాలంటే కష్టంగా ఉంటుంది. పైగా ఒకటి మానవ జన్మే రాదు, జంతువుగా పుడతావు, పశువుగా పుడతావు, పక్షిగా పుడతావు, క్రిమిగా పుడతావు, కీటకంగా పుడతావు, పాముగా పుడతావు, తేలుగా పుడతావు, పిల్లిగా నల్లిగా బల్లిగా ఏకగా దోమగా అట్లా కాలికేసి రాస్తారు, చేత్తో నలిపేస్తారు నిన్ను. ఎన్ని జన్మలు ఎత్తావో కోటాను కోట్ల జన్మలు. కాబట్టి ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కొని పోతావు. అయ్యా ఇది భయపెడతానని చెప్పటంలా, వాస్తవ పరిస్థితి తెలియ చెప్తున్నాను. కనుక నీ చిత్తం నాలో కనుక నిలపలేకపోయావా అంతే, ఇక నీ పని గోవింద. అయితే ఎందుకు నిలపరు అని అంటావా, ఎందుకంటే అహంకారాత్, అహంకారం వల్ల, గర్వం వల్ల, నాకే అంతా తెలుసంటం వల్ల, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అని అనుకోవటం వల్ల, ఇలాంటి అహంకారం వల్ల ఏమిటి వీళ్ళ మాటలు వినేది, ఈ శాస్త్రాలన్నీ ఏమన్నా నాకు తెలియనియా, ఈ గురువులు ఏమన్నా గొప్పవాళ్ళ, నాకు అన్ని తెలుసు అనేటువంటి అహంకారం గర్వం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు ఈ పెద్దల మాటలను వినరు, శాస్త్రాల మాటలను వినరు, వాటిని విమర్శిస్తారు. కనుక ఇలా కాకుండా ఈ అహంకారాన్ని తొలగించుకొని భగవంతుని యొక్క మాటల మీద విశ్వాసం కనుక ఉంచినట్లయితే, భగవంతుడు చెప్పినట్లు కనుక చేసినట్లయితే నీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, ఈ కష్టాలు దుఃఖాలు అన్ని తొలగిపోతాయి. అసలు ఈ సంసార జన్మ మరణ చక్రం వల్లనే పడకుండా తప్పించుకుంటావు, అంటే మోక్షమే అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తుంది. ఇంతవరకు మానవులందరినీ కూడా నిమిత్తంగా చేసుకొని సమస్త మానవులకి కూడా బాగుపడేటువంటి మార్గం ఏమిటో భగవానుడు చెప్పినట్లు వినకపోతే ఎట్లా చెడిపోతారో ఇంతవరకు తెలియజేసినటువంటి భగవానుడు ఇక అర్జునుడి యొక్క ప్రస్తుత పరిస్థితిని కూడా అన్వయించి చెబుతున్నాడు. ఏమిటి అర్జునుడి పరిస్థితిని అన్వయించి చెప్పడం అని అంటే, నా మాట వినకపోతే చెడిపోతారు అనగానే నా వాళ్ళెవరో చెడిపోతారులే, నేను కాదు కదా అనుకుంటాడేమో అర్జునుడు, అయ్యా నువ్వు కూడా చెడిపోతావు నా మాట వినకపోతే. ఎవరైనా చెడిపోతారు, ఎవరైనా అంటే ఎవరో పోతారు అనుకుంటామో నువ్వైనా అంతే అని అర్జునుడికి కూడా చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు కూడా ఇప్పుడు కాస్త మాట వింటాడో విండో అర్థం కావటంలా. ఆయన ఏమనుకుంటున్నాడు, అసలు ఈ అర్జునుడికి నేను చెప్పిందంతా ఎక్కుతుందా ఎక్కటలేదా తలకి, నేను ఏమన్నా కానీ యుద్ధం చేయను కూర్చున్నాడు కదా, భీష్మించుకొని కూర్చున్నాడు. వాళ్ళు బాణాలు వేసినా సరే నేను మాత్రం వాళ్ళ మీద బాణం వేయను, వాళ్ళని చంపితే చంపని అది కూడా నాకు మంచిదే అన్నాడు. మరి ఇటువంటి వాడు ఏమైనా నా మాటలు వింటున్నాడా, మనసులోకి ఎక్కుతున్నాయా, ఆచరిస్తాడా ఆచరించడా అనేటువంటి ఆలోచన వచ్చి ఇప్పుడు అర్జునుడికి కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఇది అర్జునుడికి మాత్రమే, మనందరికీ కాదు. ఏమని చేస్తున్నాడు చూడండి, 59
ప్రకృతిస్వాం నియోక్ష్యతి ప్రకృతిస్వాం నియోక్ష్యతి.
యది ఒకవేళ అహంకారం ఆశ్రిత్య, అహంకారంతో కూడుకొని ఒకవేళ నువ్వు అహంకారంతో ఉండి నయోత్స్య ఇతి మన్యతే, నా యోత్స్య ఇతి మన్యతే, నేను యుద్ధం చేయను అని అనుకున్నా, అయ్యా అర్జున జాగ్రత్తగా విను, ఒకవేళ అహంకారంతో ఆ ఏంది కృష్ణుడు చెప్పేది నేను వినేది అని అనుకున్నా జాగ్రత్తగా విను, ఏషహా తే ఇది ప్రయత్నం ఉందే, ఏషహా తే వ్యవసాయ మిథ్య, వ్యవసాయం అంటే వ్యవసాయం కాదు ఇక్కడ ప్రయత్నం, ఇని ప్రయత్నం అంతా కూడా వ్యర్థమవుద్ది. ఓ అర్జున నా దగ్గర ఇంత వింటున్నావు కానీ విన్నప్పటికీ కూడా ఆ పోనీ అని వదిలేసావా, నీ ప్రయత్నం సాగదు. ఎందుకో తెలుసునా, ప్రకృతి త్వం నియోక్ష్యతి, నీ స్వభావం ఊరుకోదయ్యా నిన్ను పురికొల్పుద్ది. నేను యుద్ధం చేయను యుద్ధం చేయను ఏంటి శ్రీకృష్ణుడి మాటలు వినేది అనుకుంటున్నావేమో, అదేం కుదరదు, నా మాటలు వినకపోయినా నీ స్వభావమే నిన్ను పురికొల్పుద్ది, యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటుంది. ఇదే చిత్రంగా ఉంటుంది, నా మాట వినకపోతే చెడిపోతారు అన్నటువంటి వాడు, నా మాట వినకపోయినా సరే నువ్వు యుద్ధం చేస్తావని అంటున్నాడు ఇక్కడ అర్జునుడికి మాత్రం. అంటే ఒకవేళ అహంకారంతో యుద్ధం చేయకపోయినా చెయ్యనని అన్నా నీ ప్రయత్నం వృధా, ఎందుకని నీ స్వభావమే నీ చేత ఆ యుద్ధం చేయిస్తుంది అంటున్నాడు. పెద్దలు మహాత్ములు ఇతరులకి బోధించేటువంటి సత్యాలు ఒక్కొక్కప్పుడు వినేవారి మనస్సుకి కష్టం కలిగించవచ్చు. ఎందుకని నువ్వు కనుక ఇలా చేయకపోయావా నశించిపోతావు అని అంటే అవతల వాడికి బాధ కలుగుద్ది కాస్త. మరి అంత గట్టిగా చెప్పకపోతే వాడికి మనసుకి ఎక్కదేమో. అందువల్ల పరోక్షంగా చెప్తారు కొంతమంది, అంటే మెత్తగా చెప్తారు, అంటే ఎవరినో ఉద్దేశించి చెప్పినట్టు చెప్తారు, అట్లాగన్నా తెలుసుకుంటారేమో అని. కానీ కొంతమందికి అది పని చేయదు, అది నా గురించి కాదు కదా, ఎవరి గురించో చెబుతున్నాడు కదా అని అనుకుంటాడే కానీ తనను అన్వయించుకోడు. ఓహో ఇది నాకు కూడా అన్వయిస్తుంది అని అనుకోడు. ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి అన్నారు అనుకోండి. వినేవాళ్ళలో ఒక అసత్య హరిశ్చంద్రుడు ఉంటాడు. అసత్య హరిశ్చంద్రుడు అంటే ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు. వాడు మనసులో అనుకుంటాడు అవును అస్సలు అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలా. కానీ మా ఇంటి పక్కన సుబ్బారావునే వాడెప్పుడు అబద్ధాలు ఆడతాడు, ఏమైపోతాడో కానీ అని సానుభూతి చూపిస్తాడు. ఈయన ఎప్పుడు అబద్ధాలు ఆడేది, కానీ అబద్ధం ఆడితే చెడిపోతారు, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు అని కానీ మా ఇంటి పక్కోడు గుర్తొచ్చాడు. చేతనైనంతగా దాన ధర్మాలు చేయాలి అని ఓ స్వామీజీ ప్రవచనంలో చెప్తున్నాడు. పిల్లికి పిచ్చం పెట్టినటువంటి ఒక ఇల్లాలు, అందుకే నేను ఇప్పుడు చేతనైనంతగా దాన ధర్మాలు చేస్తున్నానండి. మొన్ననే మా తమ్ముడు 2 డజన్లు అట్టుకొని తెచ్చాడు. తెస్తే నేను మా వారు కలిసి ఇద్దరం తిన్నాం, అయితే 20 కంటే తినలేకపోయాం. 2 రోజులు తిన్న తర్వాత అయ్యాము బాగా నల్లబడి మాడిపోయినాయి. సరే ఇంకా లాభం లేదులే అని చెప్పేసి నేను వాటిని దానం చేయాలనుకున్నాను, అలాగే చేసేసాను అని ఇంటి పక్కన పిల్లిగారితో చెప్పుకుంది. నేను దానం చేసేసాను. ఆయన చెప్పాడండి స్వామివారు దానం చేయను. కనుక ఇలాంటి వాళ్ళకి పరోక్షంగా చెప్తే ప్రయోజనం లేదు, ఎందుకంటే నాకు గాజులే అనుకుంటాడు. కనుక ప్రత్యక్షంగా చెప్పాలి. అందుకనే నా శ్రోష్యసి వినంక్షసి, నా మాట వినకపోతే నశించిపోతారు అని చెప్పి కూడా భగవానుడు ఇది నీకు కూడా వర్తిస్తుందయ్యా అర్జున అని చెప్పాలనుకున్నాడు. నా మాట వినకపోతే చెడిపోతారంటే ఎవరో చెడిపోతారు కానీ నేను కాదు కదా అనుకుంటాడేమో, నువ్వు కూడా అయ్యా నీకు కూడా ఇది అని చెబుతున్నాడు. అర్జున నేను యుద్ధం చేయను అని నువ్వు ఒకవేళ తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, తప్పించుకొని కూర్చుంటావేమో, అయ్యో ఇంతమందిని చంపితే ఎట్లా అనుకుంటున్నావేమో, అందుకని నేను యుద్ధం చేయను, వాళ్ళు నా మీద బాణం వేసిన వాళ్ళ మీద బాణం వేయను అని నువ్వు కూర్చున్నా నీ ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరే వ్యర్థం. ఎందుకో తెలిసిన నీ స్వభావమే నీ చేత పని చేయిస్తుంది. ఎందుకంటావా, నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడి యొక్క ప్రవృత్తి ఏమిటి, రాజస ప్రవృత్తి. క్షత్రియుడి యొక్క ప్రధాన గుణం ఏమిటి, రజోగుణం. కాబట్టి నీ కళ్ళ ముందే ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చుంటావా నువ్వు? నీ రజోగుణం నిన్న అలా కూర్చొనిస్తుందా? కర్మరంగంలోకి దింపి కానీ అది శాంతి అని. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించే మనస్తత్వమేనా నీది? అధర్మాన్ని చూస్తూ ఊరుకుంటావా? ఒక బ్రాహ్మణుడి యొక్క గోవుని దొంగలెత్తుకుపోతే ఆ బ్రాహ్మణుడు నిన్ను ఆశ్రయించాడు, అయ్యా అది నా గోవు, అది లేకపోతే నేను బ్రతకలేను, దాన్ని దొంగలెత్తుకుపోతున్నారు అని చెప్పి ఓ అర్జున నువ్వే రక్షించాలని నీ దగ్గరికి వచ్చాడు. మొరబెట్టుకున్నాడు, చేతిలో ఆయుధం లేదు. మరి మరి ఎలాగా? ఆయుధాలన్నీ కూడా ధర్మరాజు యొక్క అంతఃపుర మందిరం వెనుక ఉన్నాయి. ఇప్పుడు ధర్మరాజు ద్రౌపదితో కలిసి ఉంటున్నటువంటి రోజుల్లో ఆ అంతఃపురంలోకి ప్రవేశించకూడదు. అలా ప్రవేశిస్తే 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఎట్లా? ఆయుధం తెచ్చుకోకపోతే బ్రాహ్మణుడు గోవును రక్షించడానికి వీల్లేదు, ఆయుధం తెచ్చుకుంటే నియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేసావు? ఆయుధాన్ని తెచ్చుకొని నియమాన్ని ఉల్లంఘించి ఆ బ్రాహ్మణుడి యొక్క గోవును తీసుకొచ్చి ఇచ్చి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. కనుక నీవు క్షత్రియుడివి గనక అన్యాయం జరుగుతా ఉంటే చూస్తా ఊరుకోవు, అధర్మం జరుగుతా ఉంటే చూస్తా ఊరుకోవు. నువ్వు ఊరుకోవాలనుకున్నా కూడా నీ లోపలన్నటువంటి రజోగుణం ఊరుకోనివ్వదు. ఉప్పు తిన్నటువంటి వాడికి దాహం వేస్తుంది, కారం తిన్నాడికి మంట పడుతుంది. అలాగే రజోగుణంలో ఉన్నటువంటి నీకు నీ వాసనలు ఏం చేస్తాయంటే నిన్ను బాగా ప్రేరేపిస్తాయి. పద పద యుద్ధానికి పద, వాడి అంతు తెలుసు, అన్యాయాన్ని ఎదుర్కో, అధర్మాన్ని ఎదుర్కో అని లోపలటువంటి ప్రేరణలు పైకి తన్నుకొని వస్తూ ఉంటుంది. వాటిని శాంతింపజేయటానికి నువ్వేం చేయాలి, నీ కార్యక్షేత్రంలోకి దిగాలి. నీ కార్యక్షేత్రం యుద్ధరంగం, కాబట్టి ఆ యుద్ధరంగంలో దిగాల. ఇప్పుడు ఆ యుద్ధరంగమే నీ దగ్గరికి వచ్చింది, నిన్ను వెతుక్కుంటూ ఆ యుద్ధరంగమే నీ దగ్గరికి వచ్చింది. కనుక నీ ఆలోచనలు ఏవి కూడా చెల్లవు. ఒక్క విషయం చెప్తాను అర్జున, విరాట నగరంలో బృహన్నలుగా పేడిగా ఉన్నావు, నపూంసకుడిగా ఉన్నావు, ఆడ మగ కాకుండా ఉన్నావు, అమ్మాయిలకి నాట్యం నేర్పావు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తరుడి రథానికి సారథి అయ్యావు. కౌరవులంతా యుద్ధానికి వచ్చారనగానే ఉత్తరుడు, నేను వాళ్ళని జయిస్తాను కానీ నాకు సరైన సారథి లేడు అని ప్రగల్భాలు పలుకుతుంటే అతనికి సారథి అయ్యావు. అంతవరకు బాగానే ఉంది, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. మరి ఎవరు చేయమంటే కౌరవులతో యుద్ధం చేశావు? నీ శత్రు యోధులు ఏమైనా నిన్ను యుద్ధం చేయమని పిలిచారా? లేదు. వారి ఉత్తరుడు నిన్ను యుద్ధం చేయమని బతికిలాడా? అయ్యా బృహన్నలా, నేను చేయలేను యుద్ధం, నువ్వు చెయ్యి అని ఏమన్నా ఉత్తరుడేమో నిన్ను బ్రతికిలాడా? బ్రతికిలాడలా. ధర్మరాజు అనుమతి తీసుకున్నావా? తీసుకోలా. కానీ విరాట్ రాజు ఏమో నిన్ను ఆజ్ఞాపించాడా? అయ్యా ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి ఏమైనా ఆజ్ఞాపించాడా? ఆహా, అంటే విరాట్ రాజు ఆజ్ఞాపించలేదు, ఉత్తరుడు అడగలేదు, శత్రువులు నిన్ను యుద్ధానికి ఆహ్వానించలేదు, ధర్మరాజు అనుమతి తీసుకోలేదు, నీకు తోడెవరు లేరు, కనుక శ్రీకృష్ణుడు లేడు, ఎవరూ లేకపోయినప్పటికి కూడా ఆ మహాసైన్యంతో నువ్వు ఒక్కడివే యుద్ధం చేసావు. ఎందుకు చేశావు అంటే అదేనయ్యా నీ స్వభావం, అదే రజోగుణం, అదే ధర్మం పట్ల నీకున్నటువంటి నిష్ట, అధర్మాన్ని అణచాలనేటువంటి భావన, అన్యాయాన్ని ఎదుర్కోవాలనేటువంటి భావన, ఇవన్నీ కూడా క్షత్రియుడి యొక్క లక్షణాలు. కనుక ఇప్పుడు కూడా ఇంతే, నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది అన్నాడు భగవాన్. అంటే గుణానికి బుద్ధుడైనటువంటి వాడు, అంటే ఏ గుణమైతే మనలో ప్రబలంగా ఉంటుందో ఆ గుణానికి బుద్ధుడైనటువంటి వాడు అవశ్యమై కర్మలు చేయవలసిందే అని భగవానుడు ఇంకా వివరంగా చెప్పబోతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాడు, బాగానే ఉంది, అర్థమైంది. కానీ ఇంకొక విషయం కూడా, అంటే గుణాలకి లొంగితే ఖచ్చితంగా కర్మరంగంలోకి దిగాల్సిందే అనేటువంటి విషయాన్ని రుజువు చేయాలనుకున్నాడు 60వ శ్లోకంలో. రేపు దాని గురించి చెప్తున్నాడు.